పాంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోనూ కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయూతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.
సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు. బెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని తృంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశ దేశాలు తిరిగాను, నేను ధనధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.
భవదూరమరువని సేవా ఎవరే మన్ననువో దేవా, నీ విడువను నీ పద సేవా, నీ విడువను నీ పద సేవా, నీ పద స్మరణామృతమునే పారాయణ చేయుదురా. మాననురాని స్మరా హరీ ధరా దరీ నీవెరా మమంగనరావా. సాయి రామా సాయి శ్యామా సాయి శివరామ్ పరమేశ పాహి పరమేశ పాహి. శ్రీ సాయి జయ జయ శ్రీ పర్తినిలయా దయగనుమా సదయా దయగనుమా సదయా.
అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్దమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొకమారు మందలిస్తూ, చిన్నబిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్నబిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటివారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తోంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన ఎంపీఏ చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు, అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి, ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారన్నమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏం రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
కరెక్ట్. యాక్చువల్గా ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికొచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100 మిలియన్ల డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100 మిలియన్ల డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
మీరు భగవంతుని కొరకు సేవ చేస్తూ ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ తెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతూ ఉంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులం సభామండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దాదాపు గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొక వైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కల్లోంచి ఆనంద బాష్పాలు కారడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయలేదో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరూ ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాం అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసి వచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది. ఆసక్తి ఉండాలే తప్ప సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలిస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం. హృదయంలో సేవాజ్యోతిని వెలిగించుకుంటే ఆ వెలుగులో మనకి స్వస్వరూప సందర్శనం అంటే స్వామి సాక్షాత్కారం కలుగుతుంది.
ఘట్ మే గూంజనాద నిరంతర ఘట్ మే గూంజా ఘట్ మే గూంజనాద నిరంతర జ్యోతి జలి అంతర మే సూరజ ఉజియాలె మే సూరజ ఉజియాలె మే మేనే मुझको पाया, धन्य भाग सेवा का अवसर पाया।
हृदय क्षेत्रंलो सेवा अने विత్తనాన్ని నాటి దైవ ప్రేమ అనే నీరు పోసి పోషించినప్పుడు అది ఒక మహావృక్షంగా పెరిగి శాంతి ప్రసూనాలని ఆనంద ఫలాలని అందిస్తుంది.
ధరితి భీతై బీజ పడాతా, ధరితి భీతై బీజ పడాతా, ప్రభు కే చరణ లగే తో धरती भीतर बीज पड़ा था, प्रभु के चरण लगे तो बीज बन गया, फूल गंजले दूर गगन तक ध्याया, धन्य भाग सेवा का अवसर पाया पाया, धन्य भाग सेवा का अवसर पाया पाया, धन्य भाग सेवा का अवसर पाया।
सेवा द्वारा అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తొలిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తుంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవ్ దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావండవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొందులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాం.
శివ 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 నరాజా, జీవ చింతనిల్ల బాపుని వందరాజా, శివమితి జగమిల్ల తిరిగేవో ఓ చిత్తమాని కెంత సిగ్గులేదే, అవని స్తుతంబుల కల్లాడే కావడికి మిల్లేది. శివ 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 నరాజా, జీవ చింతలెల్ల బాపు కొని మన రాజా, ముద్దు బొబ్బురి వారి సుతులంటే మీరు సిద్ధమౌరే కడు శ్రద్ధతోడా, ముద్దు ముద్దుగాను సాయి ముక్కటలు చెప్పునప్పుడు దిగగనుందరే చెవులారా. శివ 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 నరాజా, జీవ చింతలెల్ల బాపు ని మాలి సినిమాలు పలుమారు, మీరు కలి కలి కని నన్ను కనివిలేదే, క్షణమును దైవా సన్నిధిని పగ కనులారా
కష్టముగా
శివ 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 నరాజా జీవ చింతలెల్ల పాపుకొని మనరాదా
అవినీతి రోత మాటలందరితో నీ వనుటకు గౌరవమయ్యనుగా నవనిత చోరుని నామము పలుక గనాల్క అవమానందగునా
శివ 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 నరాజా జీవ చింతలెల్ల పాపుకొని మనరాజా
పనిలేని శునకము వలె నీవు పరుగిడివ గరించి తిరిగేవు క్షణమున సత్సంగతిలో నీవగ సాధ్యము కాదా చరణములా
శివ 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 నరాదా జీవ చింతలెల్ల బాపు కొన్ని మనరాదా నీ చింతలెల్ల బాపు కొన్ని మనరాదా నీ చింతలెల్ల బాపు కొన్ని మనరాదా.
ఈ చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటుండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటుంది, సిగరెట్ తాగే అలవాటుంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తరువాత దానికదే పోతుంది అని సెలవు ఇచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమీ పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుధగరించారు, కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరకు వెళ్లి ఆయనను పిలిచి, నాయన నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలో తెచ్చేటువంటి పరివర్తన.
ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు, పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తూ ఉంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించి, స్వామి నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్,
నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు, అలా 7 రోజులు తాగు, చివరికి అది వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని ఇది ఏంటిది మాయ అని గబుక్కుని స్వామి దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.
Do
మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబరుచుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబరుచుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ్య గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
మనస్సు అర్పించడమంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్నేం చేస్తావు? దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కాని అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కాని ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.
चले रे मन अपने धाम, चले रे मन अपने धाम, इस जग में परदेश है बंदे, इस जग में परदेश है बंदे, भटक रहा क्यों सुबह शाम, भटक रहा क्यों, चल रे मन अपने धाम, चल रे मन अपने धाम. आँख जो देखे वो झूठा सपना, आँख जो देखे वो झूठा सपना, सब है पराए कोई ना अपना, सब है पराए कोई ना अपना, चल रे मन चल रे मन चल रे मन चल रे मन. तुझे प्रेम की ज्योत जला के, साचे प्रेम की ज्योत जला के, मन सुन मेरी कान लगा के, पाप और पुण्य की गठरी उठा रे, चल रे मन, चल रे मन, चल रे मन, चल रे मन, चल रे मन।
శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్ధ్, సిజి సాయిప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముఖత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు.